ఓం శ్రీ సాయిరామ్. లవ్ టు లవ్ కార్యక్రమం ద్వారా శ్రావ్యమైన పాటలతో స్వామి ప్రేమతత్వాన్ని మనందరికీ ఎంతో చక్కగా అందించిన బ్రదర్ చందు విజయ్కి ధన్యవాదాలు. మీరు ప్రస్తుతం రేడియో సాయి ప్రతి గురువారం ప్రశాంతి నిలయం నుండి అందిస్తున్న ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. మరికొద్ది క్షణాల్లో మీరు రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష కార్యక్రమాలను వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూన్ అయి ఉండండి. త్వమేవ మాతా చ పితాత్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖాత్వమేవ, త్వమేవ విద్యా ద్రవిణంత్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ శ్రీ సాయిదేవ. తల్లి తండ్రి గురువు దైవం సర్వం తానై నిస్వార్థ సేవయే తన ఆయుధంగా చేసుకుని మానవుని మాధవునిగా అమలచడానికి ఎంతో దయతో దివి నుండి భూమికి దిగివచ్చిన కలియుగ చక్రవర్తి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి దివ్య పాదపద్మములకు శతకోటి ప్రణామములు సమర్పిస్తూ ఆ ప్రేమస్వరూపుడైన సాయి భగవానుడి నడయాడిన శాంతిధామమైన ప్రశాంతి నిలయానికి శ్రోతలందరినీ ఎంతో ప్రేమతో ఆహ్వానిస్తున్నాము. మీరు ప్రస్తుతం రేడియో సాయి తెలుగు ప్రత్యక్ష ప్రసారాలను వింటున్నారు. ఈనాటి తెలుగు ప్రసారాలలో రేడియో సాయి తెలుగు బృందం నుండి శ్రీ సత్యసాయి దివ్య సందేశ ఝరి కార్యక్రమాన్ని మీకు అందించడానికి వచ్చింది సాయి ప్రసాద్.
దేవులనందరినీ శివరూపులుగా మార్చి ముక్తినిచ్చే సాయి మందిరం శివం. పర్తి సాయీశుడే పరమేశునిగా వచ్చి కరుణ చూపించిన మందిరం శివం. భాగ్యనగర ప్రజలకు భక్తి ముక్తులనిచ్చి మురిపించు సాయి మందిరం శివం. భగవాను సాయీశు పాద పునీతమై ఇదే వెల్గు సాయి మందిరం శివం. భవబంధహారియై బహు సౌఖ్యకారియై వరములందించు మందిరం శివం. విజ్ఞాన కిరణాలు వెలిగించి మహిమలు విరివిగాజూపిన మందిరం శివం. శివము దరిజేరు భక్తుల జీవితాలు సత్య సుందరమయములో జగతియందు శివుని సన్నిధి అని శివం చేరు జనుడ కరుణతో బ్రోతుగా శివం కరుడు సాయి కరుణతో బ్రోతుగా శివం కరుడు సాయి, కరుణతో బ్రోతుగా శివం కరుడు సాయి.
శ్రీ సత్యసాయి దివ్యావతార చరిత్రలో హైదరాబాద్ కి ఒక విశిష్ట స్థానం ఉంది. దక్కన్ పీఠభూమిలో అటు షిరిడి ఇటు పుట్టపర్తి పుణ్యక్షేత్రాల మధ్యలో హైదరాబాద్ ఉండటం విశేషం. కాగా స్వామివారు అనంతపురం జిల్లా వెలుపల చేసిన పర్యటనలలో హైదరాబాద్ నగరానికి విచ్చేసిన సందర్భాలు కనీసం 38 పర్యాయములు. ఇంకా చరిత్ర పేజీలకు ఎక్కని పర్యటనలు మరికొన్ని ఉండవచ్చు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఏ జిల్లాలోనూ స్వామి ఎన్నిసార్లు పర్యటించలేదు. ఇది హైదరాబాద్ యొక్క మరొక విశేషం. అయితే ఇవి ఇలా ఉంచితే హైదరాబాద్ అనగానే మన సాయి భక్తులందరికీ ముందు గుర్తుకు వచ్చేది సత్యసాయి భగవానునిచే స్వయంగా రూపకల్పన చేయబడిన దివ్య మందిరం, శివం మందిరం. ఇది స్వామిచే అనుగ్రహింపబడిన వారి నివాస మందిరాలైన సత్యం శివం సుందరం మందిరాలలో ఒకటి. శివశక్తి అవతారమైన సత్యసాయి అవతారంలో స్వామి శివరూపంలోని కుడి కన్ను సత్యం అనుకుంటే, శక్తి రూపమైన ఎడమ కన్ను సుందరం అయితే, స్వయంగా ఆ సాయి శివుని త్రినేత్రమే ఈ శివం అన్నట్లు ఎంతో విశిష్ట స్థానంతో ఈ పుణ్యక్షేత్రం విరాజిల్లుతుంది. ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమంలో శివం మందిర శంకుస్థాపన, ప్రారంభోత్సవాల గురించి తెలుసుకుందాం. 1971 అక్టోబర్ 20 తేదీ బుధవారం హైదరాబాదు చేరుకున్న స్వామివారు 21 తేదీ సాయంత్రం ఈస్ట్ అంబర్పేటలో భక్తులకు దర్శనమిచ్చి 22 తేదీ ఉదయం 9 నాంపల్లి లతా టాకీస్లో సాయి సంస్థల మహిళా విభాగానికి మరియు బాలవికాస్ గురువులకు దివ్యోపన్యాసాన్ని అనుగ్రహించి బాలవికాస్ పిల్లల సాంస్కృతిక కార్యక్రమాలు తిలకించారు. అదే రోజు సాయంత్రం 6 ప్రొఫెసర్ వినాయక్ కృష్ణగోకాక్ గారి అధ్యక్షతన నిర్వహింపబడిన ప్రశాంతి విద్వన్ మహాసభలకు స్వామి ప్రారంభోత్సవం చేసి భక్తులకు తమ దివ్య సందేశాన్ని అందించారు. 23 తేదీ సాయంత్రం ఆనాటి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ రుద్రరాజు రామలింగరాజు అధ్యక్షతన కొనసాగిన విద్వన్ మహాసభలో భగవాన్ మరొకసారి ప్రసంగించారు. ఆ సమావేశాల చివరి రోజున శ్రీ కెవిఎల్ నరసింహం గారు అధ్యక్షత వహించగా స్వామి దివ్య ప్రసంగానికి ముందు అమెరికాకు చెందిన భక్తురాలు శ్రీమతి శాంటా బార్బరా ప్రసంగించారు. ఇక ఆ పర్యటనలో ముఖ్య ఘట్టం అయిన శివం మందిర నిర్మాణానికి శంకుస్థాపన మహోత్సవాన్ని 1971 అక్టోబర్ 25 తేదీ ఉదయం 9 స్వామి తమ దివ్య హస్తాల మీదుగా నిర్వహించారు. ఆ శంకుస్థాపన మహోత్సవ సభకు జస్టిస్ వల్లూరి పార్థసారథి గారు అధ్యక్షత వహించగా భక్తులకు స్వామి వారి ఉపన్యాసాన్ని అందించారు. ఆనాడు స్వయంగా ఈ ఘట్టాలను ఆస్వాదించిన కొందరు అదృష్టవంతులు, ప్రముఖులు, సాయి భక్తులైన వారి అనుభవాలను వారి మాటల్లో ఇప్పుడు విందాం. ముందుగా శ్రీ ఈ సత్యమూర్తి గారు, తరువాత శ్రీ కెవిఎల్ఎన్ శర్మ గారి అనుభవాలను మనం విందాం.
1971 సంవత్సరంలో హైదరాబాద్ లో శివలింగాకారముతో మందిరము నిర్మించాలని స్వామి సంకల్పం. శ్రీ విడి ప్రసాదరావు గారు 1970 సంవత్సరంలో శివరాత్రి పర్వదిన సందర్భముగా ముంబై సేవాదళ సభ్యులు బ్యాడ్జిపై శివలింగములో స్వామి పటమును చూశారు. అది చూసి ప్రసాదరావు గారు ఆనందించి స్వామిని హైదరాబాద్ లో శివలింగాకారంలో మందిరం నిర్మించమని ప్రార్థించగా స్వామి ప్రసాదరావు గారి ప్రార్థనకు సంతోషించి పానుమట్టము లింగము సరైన కొలతలతో మందిరము నిర్మించమని ఆదేశించారు. ప్రసాదరావు గారి స్నేహితులు భాగస్వాములు అయిన రాజుగారు శివలింగం ఆకారంలో 52 అడుగులు ఎత్తు 52 అడుగులు వ్యాసముతోనూ లింగము యొక్క ఎత్తు 25 అడుగులు 20 అడుగులు వ్యాసముతో నిర్మించారు. ఆ డ్రాయింగ్ స్వామి చూసి ఆశీస్సులు అందించి 25 అక్టోబర్ 1971 శంకుస్థాపన చేశారు. సరిగ్గా 2 సంవత్సరముల కాలంలో నిర్మాణము పూర్తి అయి 1973 ఏప్రిల్ 4వ తారీఖు ఉగాది నాడు శివమందిరం స్వామి ప్రారంభించారు. ప్రారంభోత్సవం రోజున ఉదయం స్వామి 3 శివలింగములు సృష్టించి బ్రహ్మశ్రీ చెరుకుమల్లి కామావధాని గారు, శ్రీ పైడిమరి వెంకటేశ్వరులు గారిని 7 రోజుల వరకు పూజలు చేయమని ఆదేశించారు. 7 రోజుల పూజల తర్వాత ఒక లింగమును దయతో శ్రీ ప్రసాదరావు గారికి అనుగ్రహించారు. ఇంకో లింగము దేశికాచారి గారికి, ఆయన స్టేట్ ప్రెసిడెంట్. ఇంకొక లింగం శ్రీ బివి రమణరావు గారికి ప్రసాదించారు. ప్రారంభోత్సవ దినమున శివమందిరం సుందరముగా అలంకరించారు. అధిక సంఖ్యలో ఆంధ్రదేశము నలుమూల నుంచి భక్తులు, ముఖ్యముగా తూర్పు, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి వచ్చి ఉత్సవంలో పాల్గొన్నారు. 100ల సంఖ్యలో సేవాదళ కార్యకర్తలు వచ్చి భక్తులకు అన్ని సౌకర్యములు కలగజేశారు. తాత్కాలికముగా ఒక క్యాంటీన్ నిర్వహించి భక్తుల పలహారాలు, భోజనాలు, సదుపాయాలు నిర్వహించారు. ప్రారంభోత్సవ దినమున స్వామి దయతో తమ దివ్యోపన్యాసము అనుగ్రహించారు. తొరత ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు, శ్రీ అమరేంద్ర గారు తమ తమ ప్రసంగాలలో స్వామికి అందరి తరఫున నమస్సుమాంజలు సమర్పించారు. శివం మందిరం ప్రారంభోత్సవంకు వచ్చి స్వామి 7 రోజులు హైదరాబాద్ లో శివం మందిరంలో ఉండి వివిధ ప్రదేశములలో, అంటే మహబూబ్ కాలేజ్ గ్రౌండ్స్, ఎగ్జిబిషన్ గ్రౌండ్స్, విద్యానగర్ కమ్యూనిటీ హాల్లో 7 బహిరంగ సమావేశాలు తమ దివ్యోపన్యాసములు అందించారు. శివంలో రోజూ ఉదయం ప్రభాత దర్శనం అయిన తర్వాత 9 గంటలకు మరల భక్తులకు స్వామి దగ్గరగా దర్శన భాగ్యం కలగజేశారు. గవర్నర్లు, ముఖ్యమంత్రులు, మంత్రులు స్వామి దర్శనంకై శివమందిరం నాకు వచ్చి స్వామి ఆశీస్సులు పొందేవారు. శివం మందిరంలో సాక్షాత్తు పరమశివుడే నివాసముండగలరు, కాని అన్యులకు సాధ్యమా? స్వామి సంకల్పముతో ముంబాయి సత్యం, హైదరాబాద్ లో శివం, చెన్నైలో సుందరం భవంతులు అద్భుతంగా నిర్మించబడ్డాయి. సాయిరాం.
భవన్ శ్రీ సాయిరాం. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. శివం గొప్ప ఆధ్యాత్మిక కేంద్రంగా మలచాలి అని స్వామి ముందే సంకల్పించుకుని దానికి కావలసినటువంటి ఏర్పాట్లన్నీ ముందే చేసుకున్నారు. ప్రధానంగా శివం భూమి పూజ జరపటానికి 2 సంవత్సరాల ముందే అక్కడ ఒక గొప్ప యజ్ఞాన్ని స్వామి సమక్షంలో నిర్వహించటం జరిగింది. 4 రోజుల పాటు యజ్ఞయాగాది క్రతువులు, ఆధ్యాత్మిక కార్యక్రమాలతో స్వామి శివం ప్రాంగణం మొత్తాన్ని పునీతం చేశారు. ఇది పునాది అని మేమందరం తరువాత భావించాం, కాని భగవంతుడు కాబట్టి వారు ముందే సంకల్పించుకుని దానికి కావలసినటువంటి కార్యక్రమాలన్నీ మొదటి నుంచే నిర్వహిస్తూ వచ్చారు. ఇది మనందరం గమనించాల్సిన ప్రధానమైనటువంటి అంశం. ఇక స్వామి 25 అక్టోబర్ 1971 నాడు శివం భవనానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగం పంచుకునే అదృష్టం మా అందరికీ కల్పించినటువంటి స్వామికి మేము ఏ విధంగా కృతజ్ఞతాంజలు తెలియజేయాలో మాకే తెలియదు. ప్రధానంగా శివం నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అనేక మంది సేవాదళ కార్యకర్తలు వారి పూర్వజన్మ సుకృతం వల్ల కాని స్వామి సేవలో వారు ఉడతాభక్తిగా పాల్గొన్నందువల్ల కాని తరువాత జీవితంలో అత్యున్నతమైనటువంటి శిఖరాలని అధిరోహించడం జరిగింది. ఈ విధంగా సేవా కార్యక్రమంలో ముఖ్యంగా శ్రమదానంలో పాల్గొన్నటువంటి ప్రధానమైనటువంటి వ్యక్తుల్లో శ్రీ బివి రమణరావు గారు, శ్రీ ఈజే సత్యమూర్తి గారు, శ్రీ గోపాలకృష్ణమూర్తి గారు, విడి ప్రసాదరావు గారు, జస్టిస్ పార్థసారథి గారు, పటేల్ గారు, ఖయాల్ దాస్ గారు ప్రధానంగా ఉన్నటువంటి వాడు. వారే కాకుండా శ్రీ సి రోమల్ గారు, శ్రీ సత్యసాయి విశ్వవిద్యాలయం శ్రీ లక్ష్మీ నరసింహం గారు, శ్రీ డి కైలాస్ ప్రసాద్ గారు, శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు, ఎంవీఆర్ శేషసాయి గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది ఆ రోజు శివం మందిర నిర్మాణంలో ఉడతాభక్తిగా తమ వంతు కృషిని అందించారు. స్వామికి తమ యొక్క సేవా పుష్పాలని స్వామి పాదాల చెంత ఉంచారు. అంతేకాకుండా ఇక్కడ ప్రధానంగా మనం చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే శివం నిర్మాణ సమయంలో స్వామి సంవత్సరానికి 4-5 సార్లు పుట్టపర్తి నుంచి బెంగళూరు నుంచి వచ్చి శివం ఏ విధంగా నిర్మించాలి, దీంట్లో ఏ విధమైనటువంటి ఏర్పాట్లు చేయాలి అనేది స్వామి ప్రత్యక్షంగా స్వామి యొక్క పర్యవేక్షణలోనే ఇది జరిగింది. అంతేకాకుండా స్వామివారు శివంలో ముఖ్యంగా గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఆర్చ్ని ఏదైతే ఉందో అది ఇటుకలతో నిర్మించి ఒక గొప్ప రూమ్ కింద ఏర్పాటు చేసి దీన్ని సేవాదళ కార్యక్రమాలకి ఉపయోగించుకోవడానికి, తర్వాత శివానికి సంబంధించినటువంటి వివిధమైనటువంటి పరికరాలు ఉపయోగించుకోవడానికి తగిన విధంగా పనికొచ్చేటట్టు రూపొందించుకోవటానికి సలహా చెప్పారు. అప్పట్లో ఇంజనీర్లు కూడా ఈ విషయాన్ని గురించి గమనించలేదు. వారు చాలా ఆశ్చర్యపోయినారు, స్వామి భగవంతుడు సర్వాంతర్యామి, వారికి తెలియనటువంటి విషయం ఏదీ లేదు కాబట్టి చాలా తేలికగా మనందరికీ అర్థం కాని విషయాలు, తెలియని విషయాలు సూక్ష్మంగా స్వామి తెలియజెప్తూ ఉండేవాడు. ఇంతేకాకుండా స్వామి ఇంకొకటి చేసి చూపించి ప్రపంచానికి ప్రేమమూర్తి స్వామి కరుణామూర్తి అని తెలియజెప్పడానికి నేను చూసినటువంటి ఒక సంఘటనే మీ అందరికీ విన్నవిస్తాను. శివం ఇనాగరేషన్ కోసమని స్వామి వచ్చినప్పుడు ఒకరోజు, అది చాలా వేసంకాలం మండు వేసవి మధ్యాహ్నం 1 గంటకి స్వామి బయట నుంచి వస్తున్నారు. ఇలా వస్తున్నటువంటి స్వామిని చూసి ఒక బిచ్చగత్తె చేతిలో బిడ్డని పట్టుకుని స్వామి దర్శనం చేసుకోవాలి అని పరిగెత్తుకుంటూ వస్తున్నది. స్వామి ఆమెని గమనించి కారు శివంలోకి ఎంటర్ కాకుండానే ఆపమని చెప్పారు. డాక్టర్ శర్మ గారు అప్పుడు కారు నడుపుతున్నారు. వారు శివం గేట్ దగ్గరే కారు నిలపటం జరిగింది. స్వామి పాదాలకి పాదరక్షలు కూడా లేవు. వారు ఆ మండుటెండలో ఆ అభాగ్యురాల మీద ఎంత ప్రేమ, ఎంత కరుణ. స్వామి కారులోంచి కిందకి దిగి, అమ్మా ఇంత ఎండలో నువ్వు బిడ్డను ఎత్తుకుని వస్తున్నావు, ఎంత కష్టము, బిడ్డకి ఎండ దెబ్బ తగులుతుంది కదా, నీడలోకి వెళ్ళు ఉండు ప్రసాదం ఇస్తాను అని చెప్పి స్వామి కారులోంచి ఆపిల్స్ బత్తాయిలు తీసి ఆమెకి స్వయంగా అందించారు. అయితే దీంట్లో మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ బిచ్చగెత్త కాళ్లకి చెప్పులున్నాయి, బిడ్డకి ఎండ తగలకుండా ఆచ్ఛాదన కప్పింది. స్వామి పాదాలకి చెప్పులు కూడా లేకుండా ఆ మండుటెండలో ఆ సిమెంట్ రోడ్డు ఆ రోడ్డు మీద నిలబడి స్వామి అంత కరుణతో ఆమెకి తెలియజెప్పిన విషయాన్ని గమనించి మా అందరి కళ్ళు చాలా చెమర్చాయి. స్వామి కరుణామూర్తి ప్రేమమూర్తి అని చెప్పడానికి ఇంతకంటే గొప్ప నిదర్శనం ఏం లేదు. చాలా మంది భావిస్తూ ఉంటారు బాబా గారు కేవలం ధనికులకో పెద్ద పదవుల్లో ఉన్నవారికి మాత్రమే వారు తమ యొక్క కరుణ చూపిస్తూ ఉంటారని. ఇటువంటి సంఘటనలు శివంలో కోకొల్లలుగా జరిగినాయి. ఇవన్నీ కూడా మనందరికీ కనువిప్పు కల్పించడానికి స్వామి ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమంలో భాగంగా చెప్పుకోవచ్చు సాయిరామ్.
శర్మ గారు చెప్పిన ఈ సంఘటన విన్నప్పుడు రామావతారం గుర్తుకు వస్తుంది. రాముడు అవతారం ఎత్తి ఏదో రాజ్యపాలన చేయటానికో, కేవలం తండ్రి ఆజ్ఞ పాటించి 14 సంవత్సరాలు అడవులకు వెళ్లటానికో రాలేదు. అవి భౌతికమైన బాధ్యతలు మాత్రమే. కాని అరణ్యవాసంలో ఎన్నో సంవత్సరాలుగా తపస్సు చేస్తూ ఎదురుచూస్తున్న ఋషులను మహర్షులను అనుగ్రహించటానికి శబరి, గుహుడు, అహల్య వంటి భక్తుల జీవితాలను ధన్యం చేయటానికి, హనుమంతుని వంటి భక్తుణ్ణి లోకానికి చాటడానికి అనే మొదలైన విషయాలు కాస్త ఆలోచిస్తే బోధపడతాయి. అదేవిధంగా మన స్వామి ఇక్కడి నుండి వెళ్లి అక్కడ కేవలం కళ్లకు కనిపించే మందిరాన్ని నిర్మించటానికి మాత్రమే కాదు, ఎక్కడెక్కడో ఉన్న వారి భక్తుల హృదయ మందిరాలను స్పృశించటానికి. అదే విషయం ఇక్కడ తెలుస్తుంది. ఈ విధంగా స్వామి హైదరాబాద్లోని పలు చోట్లకు వెళ్లి వారి భక్తులను ఆశీర్వదించారు. ఇప్పుడు వారి సేవ ద్వారా స్వామి ప్రేమకు పాత్రులైన శ్రీ బీబీ రమణారావు గారి అనుభవాలలో ఆ సంఘటనలను విందాం.
హైదరాబాద్లో ఈ సేవ ప్రారంభించడం ఒక చరిత్రాత్మకమైనటువంటి ఘట్టం. అంత క్రితం శివం లేనప్పుడు స్వామి తరచొచ్చి ఓ రోజో 2 రోజులు ఉండేవారు. అప్పుడు రాజా ఉమాపతిరావు ఇంట్లో కాని, లేకపోతే బూర్గులు రామకృష్ణరావు గారింట్లో కాని, లేకపోతే ఈజీ కృష్ణమూర్తి గారింట్లో కాని, దాని తర్వాత ప్రసాదరావు గారింట్లో కాని రావడం, 1-2 రోజులు ఉండడం, అక్కడ ఏదైనా చిన్న చిన్న అక్కడ మీటింగులే ఏదైనా పెట్టుకుంటే వాటిని అడ్రస్ చేయడం అలా ఉంటూ జరిగేదన్నమాట. దాని తర్వాత అప్పట్లో ఉండే ప్రసాదరావు గారు, ఆయన పైనీర్ ఇంజనీరింగ్ సిండికేట్ మేనేజింగ్ డైరెక్టర్, చాలా పెద్ద ఇండస్ట్రియలిస్ట్, స్వామి చాలా క్లోజ్ భక్తుడు. ఆయన ఏమన్నారంటే, స్వామి ఇలాగ మీరు అక్కడ ఇక్కడ ఉండడం ఏమిటి, ఒక మీరు పెర్మిషన్ ఇచ్చినట్లయితే మేము ఈ పక్కనే ఈ సైట్ ఉంది, ఇక్కడ మేము బిల్డింగ్ కట్టేసేస్తాం అన్నారు. సరే కట్టేసేయండి అన్నారు. వాళ్ళ 25/10/1971 అక్టోబర్ 25, 1971 శంకుస్థాపన చేశారు. ధర్మక్షేత్రంలో ఇది సత్యం, ఇక్కడ మద్రాసులో సుందరం అన్నారు, ఇది శివం అని పేరు పెట్టండి అని చెప్పి ఆ శివంకి ఆ స్ట్రక్చర్ కూడా ఆ శివలింగాకారంలో కట్టడం జరిగింది. చాలా బ్రహ్మాండంగా ఆవాడ ఉత్సవం అది. డాక్టర్ దివాకర్ వెంకటరావు ధ్యాన్ గారు ప్రసైడ్ చేశారు ఫంక్షన్ కి. స్వామి దివ్యోపన్యాసం ఇచ్చారు. ఓ అశేష జనం ఇంకా చెప్పడానికి లేదు. అప్పటి నుంచి కూడా శంకుస్థాపన అంటే కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ అయ్యేటికి అది 4/4/1973 ప్రారంభోత్సవం జరిగింది. అప్పుడు కూడా చాలా బ్రహ్మాండంగా జరిగింది. దివాకర్ వెంకటావధాని గారు, మరి జీవి సుబ్రహ్మణ్యం గారు, వీరందరూ వక్సలందరూ మాట్లాడారు. తర్వాత స్వామి ఇంకా చెప్పడానికి లేదు. ఆ రోజు సెలబ్రేషన్ చాలా గ్రాండ్ స్కేల్లో వచ్చిన వాళ్ళందరికీ భోజనాలు అది ఇది చేసి ఆ రోజు చాలా బ్రహ్మాండంగా స్వామి ఇచ్చేసి ఇది చాలా పెద్ద క్షేత్రం అయిపోతుంది, నేను ఇంకా తరచూ ఇక్కడికి వస్తూ ఉంటాను, నేను మీ అందరూ కోరిక తీరుస్తూ ఉంటాను అని చెప్పి అప్పుడు వాగ్దానం చేశారు. వాగ్దానం చేసినట్టుగానే అట్లీస్ట్ 2-3 ఇయర్స్ ఒక్కొక్కసారి వచ్చేవారు. వచ్చి 4-5 రోజులు ఉండడం జరిగింది. 75లో మాత్రం ఉగాది నాడు వచ్చి ఆల్మోస్ట్ శ్రీరామనవమి వరకు ఉన్నారు. అలా 10 రోజులు ఉండడం అన్నది అది చాలా అరుదు, అది రేర్ అకేషన్ అనమాట. అప్పుడు చాలా చోట్లకి స్వామి ఈ పబ్లిక్ మీటింగ్స్ అన్ని అరేంజ్ చేయడం జరిగింది. ఈ విజ్ఞానపురి కాలనీ, దాని తర్వాత శివంలో మీటింగు, దాని తర్వాత విజయనగర్ కాలనీ, తర్వాత ఛాంబర్ ఆఫ్ కామర్స్ వాళ్ళు సికింద్రాబాద్ లో బ్రహ్మాండమైనటువంటి మీటింగ్ ఏర్పాటు చేశారు. ఇలాంటి చోట్ల అన్ని వెళ్తూ ఉండేవారు. అదొకటే కాదు, శివం వచ్చినప్పుడు అదే అక్కడి నుంచి హైదరాబాద్ వచ్చినప్పుడు ఎన్నో ఈ భక్తులందరి ఇళ్లకు వెళ్లడం ఇదంతా ఉంది. తర్వాత ముఖ్యమైనవి ఏమిటంటే, అక్కడి నుంచి మహబూబ్ నగర్ వెళ్లారు. ఒకసారి వెళ్లి మహబూబ్ నగర్ లో ఫస్ట్ టైం తెలంగాణ ఏరియాలో ఒక సమితి ఇనాగరేషన్ ప్రారంభోత్సవం చాలా బ్రహ్మాండంగా, ఇంకా అశేష జనం ఇంకా తెలంగాణ ఏరియాలో అంత వాళ్లు కని విని ఎరిగి ఉండరు, అంత బ్రహ్మాండమైన జనం వచ్చారు. చాలా డిసిప్లిన్డ్ గా జడ్చర్ల నుంచి అక్కడి నుంచి 10 మైళ్ళ వరకు ఎక్కడ ఎక్కడ అంతా జనమే, అంత బ్రహ్మాండమైనటువంటి ఏర్పాట్లు అవన్నీ చేశారు. చాలా బాగా జరిగింది ఆ మీటింగ్. అది అన్నింటికంటే ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే, స్వామి అప్పుడు అక్కడి నుంచి వచ్చినప్పుడు ఒకసారి సీనియర్ సర్టిఫైడ్ స్కూల్కి వెళ్లారు. అంటే జూనియర్ డెలింక్వెంట్స్ ఈ బాల నేరస్తులు వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఆ స్కూల్కి వెళ్ళినప్పుడు, ఆ స్కూల్కి వెళ్లే ముందర స్వామి 5:30 స్కూల్కి వెడతామన్నారు. 5 చీఫ్ మినిస్టర్ చెన్నారెడ్డి గారికి అపాయింట్మెంట్ ఇచ్చారు. సరే ఆయన వచ్చి చూస్తానంటే, సరే 5 వస్తానంటే, సరే 5 నేను ఉంటాను, 5 ఉండడానికి కూడా 5 నేను రమ్మని, 5 నేను బయలుదేరి వెళ్ళిపోతాను. వాళ్ళ డిసిప్లిన్ అది మనం ఇది చేయకూడదు, ట్రెస్ పాస్ చేయకూడదు, అయితే సరిగ్గా 5:30 అక్కడికి వెళ్ళిపోవాలి, 5 లోపల రావాలన్నారు. ఈయన ఒక 5 లేట్గా వచ్చాడు స్వామి, ఇంకా ఒక నిమిషం కూడా లేదు, వెంటనే బయలుదేరి సీనియర్ సర్టిఫికేట్ స్కూల్కి వెళ్ళిపోయారు. ఈయన అగమేఘాలు పేదో కారులో వెనకాలు వచ్చి అక్కడి నుంచి సీనియర్ సర్టిఫికేట్ స్కూల్కి వచ్చి స్వామి పాదాల మీద పడిపోయి క్షమాపణ అయ్యో అని చెప్పి, స్వామి మీకు తెలియదే ఉంది, మామూలుగానే అక్కడి నుంచి వచ్చి చాలా ఆశీర్వదించి చాలా సంతోషం వచ్చావు. అంటే మరి నేను వీళ్ళని వీళ్ళకి క్రమశిక్షణ ఉంది కదా, వీళ్ళకి ఏవో ప్రోగ్రామ్స్ ఉంటాయని అక్కడ ఓ చక్కటి డ్రామా అది వేశారు సీనియర్ సర్టిఫికేట్ వాళ్ళు. వాళ్ళు భజన అది చేశారు. సో అది సీనియర్ సర్టిఫికేట్ స్కూల్కి ప్రత్యేకత ఏంటంటే, మన సేవాదళ వాళ్ళు అది అడాప్ట్ చేసుకున్నారు, రెగ్యులర్ గా వెళ్లి అక్కడ భజన అది చేసేవారు. ఆ పిల్లలందరిలో కూడా లాట్ ఆఫ్ రిఫర్మేషన్, అందరూ చాలా మందిలో పరివర్తన వచ్చింది, చక్కగా పాటలు పాడడం. దాని తర్వాత వాళ్ళని చాలా మంది అక్కడ అప్పట్లో శర్మ గారని పర్సనల్ గా రెస్పాన్సిబిలిటీ మీద ఎంతో మందిని రిలీజ్ చేయించేసాడు మ్యాజిస్ట్రేట్ గారు చెప్పి. వీళ్ళంతా ఈ సత్యసాయి బాబా భక్తులందరూ వచ్చి వీళ్ళని బాగా ఇది చేశారు. అంచేత వీళ్ళలో ఆ రిఫర్మేటరీ ట్రాన్స్ఫర్మేషన్ అంతా వచ్చింది. అంతే వీళ్ళని తప్పకుండా విడుదల చేసేయాలంటే ఆయన అస్యూరెన్స్ మీద విడుదల చేస్తే చాలా మంది బాగుపడి, దాట్స్ ఎ వెరీ సెన్సేషనల్ ఇన్సిడెంట్. దాని తర్వాత లెపర్సీ కాలనీకి వెళ్లారు. లెపర్సీ కాలనీలో ఉంటే స్వామికి చెప్పారు కదా, స్వామి కొంచెం దూరంగా ఉండే వాళ్ళందరినీ దూరంగా ఉంచారు లెపర్సీ కాలనీలో ఉన్నాం. ఆ లెపర్సీ అందరిని కూర్చోబెట్టారు, వాళ్ళు భజన చేస్తున్నారు. స్వామి ఏమో లెపర్సీ కాలనీకి వెళ్లి వాళ్ళందరినీ తింటే స్వామికి దూరంగా కూర్చో వేశారు. కూర్చోలో కూర్చున్నారు, ఇలా కూర్చొని ఒక క్షణం అంతా ఉంచి ఇలా చూసి దాన్ని మధ్యకి వెళ్ళిపోయారు. లెపర్స్ మధ్యకి వెళ్ళిపోయి వాళ్ళందరికీ పాద నమస్కారాలు వీచి వాళ్ళందరికీ బట్టలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా పళ్ళు బిళ్ళని పట్టుకెళ్ళాం కదా. చాలా అన్యూజువల్, ఏ ఒక్క భగవంతుడు తప్ప ఆ వాళ్ళందరూ కాళ్ళమే పడిపోయారు. యు కెన్ ఇమాజిన్ ఆ కుష్ఠరోగులు మరి అలాగ కాళ్ళమే పడిపోతుంటే సాధారణమైన బుద్ధి మనకే కొంచెం రిపల్షన్ ఉంటుంది. మరికి అలాంటి స్వామి అంత బ్రహ్మాండమైన ఆనందంతో వాళ్ళందరినీ ఆశీర్వదించి ఇచ్చేసి ఒక్కొక్కళ్ళ విభూతి ఇచ్చేసి, ఇంకా సరే మిరకల్స్ గెలవరనుకోండి, ఎక్కడ ఎప్పుడొచ్చినా హైదరాబాద్ లో ఇంకా ఎన్నో చోట్ల ఇంకా వెళ్లిన చోట్ల ఏదో ఉంగరాలు ఇవ్వడం అది ఇవ్వడం వాళ్ళకి అక్షరాభ్యాసం చేయడం ఇవి చేయడం ఇలాంటివి ఇంక మిరకల్స్ చెప్పడానికి లేదు. అలాగే ఆ టైం నుంచి అప్పటి నుంచి చాలా బ్రహ్మాండంగా ఈ ప్రోగ్రామ్స్ అన్ని రావడం మొదలెట్టాయి. ఈ శివం వచ్చిన తర్వాతే విద్యావిహార పెట్టారు. శివంకి దగ్గరగా ఉంటే పాయింట్ ఆఫ్ కంట్రోల్ దగ్గరగా ఉంటుందని చెప్పి అక్కడ, అంటే మొట్టమొదటిలో విద్యానగర్ లో పెడదామా లేదా జూబ్లీ హిల్స్ లో సైడ్ చూశారు అది చూశారు ఇచ్చేశారు. చివరికి దగ్గరలోనే యూనివర్సిటీ క్యాంపస్ లో వాళ్ళు ఏదో 25 ఆఫ్ ల్యాండ్ ఒకే నామినల్ ప్రైస్ కి ఏదో ఇచ్చారు. అక్కడ మన విహార్ కట్టడం జరిగింది. అక్కడి నుంచి సరే అనుకోండి, మామూలుగా కార్యక్రమాలన్నీ చక్కగా అవుతూ ఉంటాయి. శివం యొక్క ప్రత్యేకత ఏంటంటే చరిత్రాత్మకమైనటువంటి శుభ సంఘటన అది. సాయిరాం.
1973 April 4 తేదీ బుధవారం స్వామివారు తమ ఉత్తర పశ్చిమ భారత పర్యటన ముగించుకుని బృందావన్ కళాశాల విద్యార్థుల బృందంతో కలిసి ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకుని ప్రమాదీచనామ నూతన తెలుగు సంవత్సరం రోజున అంటే ఉగాది పర్వదినాన సాయంత్రం 4 గంటలకు శివమందిరాన్ని తమ దివ్య హస్తాల మీదుగా ప్రారంభోత్సవం గావించారు. లాంఛనప్రాయంగా స్వామి ప్రశాంతి పతాకం ఆవిష్కరించి అనంతరం ప్రసంగించారు. అప్పటికి నిర్మాణ పనులు పూర్తి చేసుకుని సర్వాంగ సుందరంగా ముస్తాబై దివ్య శోభలతో కళకళలాడుతూ ఉన్న శివ మందిరంలో స్వామి 11 రోజులు కొలువుతీరి ప్రతిదినం ఉదయం సాయం సమయాలలో ఆ దివ్య ప్రాంగణంలో క్రిక్కిరిసియున్న అశేష భక్తజనులకు దివ్య దర్శన అనుగ్రహ భాషణల భాగ్యమును అనుగ్రహించారు. ఏప్రిల్ 5వ తేదీన సాయి భగవానులు ఒక లింగమును సృష్టించి దానిని శివమందిర అంతర్భాగంలో ఉంచి ఒక వారం రోజుల పాటు ఆ లింగమునకు ప్రధానార్చకుల చేత అభిషేకాదులతో దివ్య పూజలు నిర్వహింపజేశారు. నిత్యము భజనలు, సంకీర్తనలు, స్వామి విద్యార్థుల ప్రసంగాలతో ఆనందంగా రోజులు గడిచిపోయాయి. 1973 ఏప్రిల్ 12వ తేదీన పవిత్ర శ్రీరామనవమి పర్వదినమున శివలింగమునకు వారం రోజుల విశేష అర్చనాదికాలు ముగింపు సందర్భంగా స్వామివారు ప్రధాన అర్చకునికి రత్నాల జపమాల సృజించి ప్రసాదించారు. ఆనాటి సాయంత్రం శ్రీరామనవమి ఉత్సవాల విశేష సభకు అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ ఖండూభాయి దేశాయి గారు అధ్యక్షత వహించగా స్వామి ప్రసంగానికి ముందుగా డాక్టర్ అమరేంద్ర ఉపన్యసించారు. 1973 ఏప్రిల్ 15వ తేదీ ఆదివారం నాడు స్వామివారు హైదరాబాద్ నగరం నుండి తరలి వెళ్లారు. ఈ విధంగా ప్రారంభమైన శివం మందిరం సత్యసాయి నివాస మందిరంగా అలరారుతుంది. ఇప్పుడు సీనియర్ సేవాదళ సభ్యులు శ్రీ ఆర్ఎం కృష్ణారావు గారు పంచుకున్న శంకుస్థాపన, ప్రారంభోత్సవ విశేషాలు, నిత్య కార్యక్రమ వివరాలు మొదలైన విషయాలను విందాం.
పాత రోజుల్లో సత్యసాయి సంస్థలు లేనప్పుడు కూడా స్వామి హైదరాబాద్ నగరానికి అనేక సార్లు వస్తుండేవారు. అప్పట్లో భగవంతునికి భక్తునికి సంధానం నేరుగా ఉండేది. స్వామి వెంచేసినప్పుడు అనేక మంది భక్తులు కూర్చుండేవారు. భజనలు, సమావేశాలు అప్పుడు కూడా జరుగుతుండేవి. విద్వంస్ మహాసభలు కూడా అప్పట్లో 2 సార్లు పెద్ద ఎత్తున జరపబడ్డాయి. అప్పుడు కూడా వాలంటీర్లు ఉండేవారు, వాళ్లు ఎన్నుకోబడేవారు. ఎక్కువగా పాత రోజుల్లో స్వామి బూర్గుల రామకృష్ణరావు గారి బర్కత్పురాలో ఉంది వారింటికి వస్తుండేవారు. తర్వాత అనేక సార్లు నాంపల్లిలో రాజా ఉమాపతిరావు గారింటికి అక్కడికి వస్తుండేవారు. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇప్పుడు శివం పక్కన ఉన్నటువంటి మన ఏజే సత్యమూర్తి గారి వారింటికి వేంచేస్తుండేవారు. ఒక్కొక్కసారి స్వామి ఎక్కడికి వచ్చారు అనేది ఒక సమస్యగా ఉండేది. అప్పట్లో టెలిఫోన్ సౌకర్యాలు కూడా అంతగా ఉండేవి కాదు. భక్తులు పడే ఈ శ్రమకు స్వామి దయతలిచి తెరదించడానికి 1 అక్టోబర్ 1971 ఆనాడు కార్తీక సోమవారం, స్వామి జన్మించిన కూడా కార్తీక సోమవారం నాడే శివం మందిరానికి శంకుస్థాపన మహోత్సవం తమ దివ్య కరకమలముల ద్వారా స్వామి స్వయంగా చేశారు. అప్పట్లో ఆచార్య దివాకర్ల వెంకటావధాని గారు, అప్పటి శ్రీ సత్యసాయి సంస్థల ప్రథమ అధ్యక్షులు జస్టిస్ వల్లూరి పార్థసారథి గారు వాళ్ళిద్దరూ మాట్లాడాక స్వామి తన దివ్యోపన్యాసాన్ని అనుగ్రహించారు. అప్పుడు సికింద్రాబాద్ లో ప్రముఖ కాంట్రాక్టర్ గారు శ్రీ పురుషోత్తం గారు స్వామి చేతికి వెండి తాపి అందించగా స్వామి తమ దివ్య హస్తచాలనముచే ఒక యంత్రాన్ని సృష్టించి దాన్ని భూమిలో నిక్షిప్తం చేశారు. ఈ నిర్మాణ బాధ్యతలన్నీ శ్రీ విడి ప్రసాదరావు గారు స్వీకరించారు. వారి వ్యాపార భాగస్వామి అయిన నున్నా సుబ్రహ్మణ్యం గారు, ప్రసాదరావు గారి అల్లుడు శర్మగారు, కొడుకు డాక్టర్ శర్మగారు, పైనీర్ ఇంజనీరింగ్ సిండికేట్ వారందరూ ఈ నిర్మాణానికి దోహదం చేశారు. నిర్మాణ దశలో స్వామి హైదరాబాదు పర్యవేక్షణ నిమిత్తమై ప్రత్యేకంగా వేయించేసి తగు సూచనలు చేసి ఈ శివం భవనాన్ని సర్వాంగ సుందరంగా రూపుదిద్దారు. లింగాకారంలో ఒక భవనం నిర్మాణం చేయటం, అందులో శివశక్తి స్వరూపుడైనటువంటి అవతారమూర్తి ఇందులో నివసించి నిద్రించటం, ఇది భాగ్యనగర వాసుల అదృష్టం. ఇది భగవాన్ని భాగ్యనగర ధామం. సత్యం, శివం, సుందరంలో ఇది మధ్యస్థానం. ఒకసారి స్వామి అన్నారు, శివం నా గుండెకాయ అని. ఇంతేకాదు, ఊటీలో జరిగిన ఒక వేసవి తరగతుల్లో స్వామి ఒకసారి భారతదేశపు చిత్రపటాన్ని, మ్యాప్ని సృష్టించారు. అందులో సత్యసాయి ధామములు బిందువులుగా, డాట్స్గా స్పష్టీకరించారు. ఈ అష్టాదశ స్థానాల్లో శివం ఒకటిగా ప్రకటించారు. ఆ చిత్రపటంలో ప్రశాంతి నిలయం, బృందావనం, కొడైకెనాల్లోని శృతి, మిగతా ధామాలన్నీ దర్శించవచ్చు. ఈ శివం ప్రారంభోత్సవ సమయంలో 4/4/1973 ఆ రోజు తెలుగు సంవత్సరాది నాడు వేంచేసిన స్వామి 11 రోజుల పాటు ఈ మందిరంలో ఉండి దాదాపు రోజు ఉదయం సాయంత్రం భజనలు, దర్శనానుగ్రహాలు, దివ్యోపన్యాసాలు అనుగ్రహించటం, ఇది ఒక మరపురాని ఘట్టం అండి. అంతేకాదు, ఆ పిట్ట గోడ మీద నడుస్తూ రోడ్డుపై అవతలున్నటువంటి భక్తులను అనుగ్రహించటం, కొంతమందిని పిలిచి మరీ విభూతి, అచ్చితలు సృష్టించి ఇచ్చి ఆశీర్వదించటం ఎంతో గమనార్హం అండి. 4/4/1973 నాడు స్వామి ఇచ్చిన దివ్యోపన్యాసంలోని కొంత భాగాన్ని మనం గుర్తు చేసుకుందాం. స్వామి ఇలా చెప్పారు, నేను ఎప్పుడూ సేవా సాధనకే ప్రాధాన్యం ఇస్తాను. అందరూ ఈ సేవా యజ్ఞంలో పాల్గొనండి. మీ అహంకారాన్ని త్యాగం చేయండి. మనోవాక్కాయ కర్మలయందు అందరూ త్రికరణ శుద్ధి పొందాలి. అట్టి పవిత్రమైన ఆలోచనలను, మాటలను, క్రియలను స్వామి పాదాల చెంద సమర్పించండి. అదే నిజమైన శరణాగతి. అట్టి శరణాగతిని భగవంతుడు తప్పకుండా స్వీకరిస్తాడు. ఆయన స్వీకరించగానే ఆ అనుగ్రహం మీలో ప్రవహిస్తుంది. అది దైవ సంబంధాన్ని మీలో పెంచుతుంది. ఎట్టి పరిస్థితుల్లో పిరికి పందల్లాగా పరిగెత్తి వెళ్ళకండి. ఈ విశ్వానికి ప్రభు అయిన వాడికి నీవు బరువవుతావా? మీరు ఏ వృత్తిలో ఉన్నా, ఏ కర్మ ఆచరించినా ఆయనకు కృతజ్ఞతతో ఆత్మార్పణ చేసుకోండి. ఆనందాన్ని పొందుతారు. నిరాశ దుఃఖములు దూరమైపోతాయి. స్థిరచిత్తులై ఉంటే అంతా ఆనందమే. ఓర్పు నేర్పులతో మెలగండి. ప్రేమలోని మాధుర్యాన్ని చవిచూడండి. ఈ సమాజానికే కాదు, ఈ విశ్వానికి శాంతిని నేను అందిస్తాను అని భగవాన్ బాబావారు ఆ రోజు సెలవిచ్చారు. శివమునకు సేవాదళమునకు పూర్తి అనుబంధం బాబాతో చాలా ఉంది. దీనికి పూర్వమే బొంబాయిలోని ప్రథమ ప్రపంచ సమ్మేళనం జరిగాక స్వామి నేరుగా హైదరాబాద్ వచ్చి 17/3/1968 నాడు స్వయముగా సేవాదళం వాళ్ళందరినీ పిలిచి ప్రారంభోత్సవం జరిపించి జ్యోతి ధ్యానమును ఒక రోజున, సేవాభాగమును ఇంకొక రోజున, అప్పుడు దివ్యోపన్యాసాలు అనుగ్రహించి ఈ నూతనంగా సేవాదళంలో చేరిన 200 మంది కార్యకర్తలకు దివ్యోపన్యాసాన్ని అనుగ్రహించారు. ఈ శివం నిర్మాణం దాదాపు 1.5 సంవత్సరాలు పట్టింది. సేవాదళం వారు ఈ సమయంలో రాత్రింబవళ్లు శ్రమించి అనేక సేవా కైంకర్యాలలో పాల్గొని తరించారు. భాగ్యనగర భక్తులకు అదృష్టమే అదృష్టం. శైశవం నుంచి ఈ శివం మందిరంలోని ప్రతి భాగాన్ని, ఈ ప్రాంగణమంతా స్వామివారి దివ్య పాదస్పర్శతో పునీతమైనది. డాక్టర్ బాలకృష్ణ గారు, శ్రీ ఈవీఎస్ దేశికాచార్య గారు ఈ ప్రారంభోత్సవానికి ముందుగా వెళ్లినప్పుడు బెంగళూరులో ఒక చిత్రపటాన్ని, రీల్ని తమ దివ్య కరకమలములతో స్వామి సృష్టించి అనుగ్రహించారు. ఈ చిత్రపటాన్ని ఇప్పటికీ మనం శివం భజన హాల్లో మేడపైన చూడవచ్చు. ముందర ఉన్నటువంటి ఫౌంటెన్, దీనికి ఎదురుకుండా ఉన్న శివుడిని స్వామివారు, మేమంతా సమ్మర్ కోర్సు వెళ్లినప్పుడు ఇది మీ శివానికి పంపుతున్నాను అని స్వామి స్వయంగా పంపారు. వారి అనుగ్రహం వర్ణనాతీతం. మీరంతా కలిసి పనిచేయటం చూసి నేను ఆనందిస్తున్నాను అని అనేక సార్లు సెలవిచ్చారు. ప్రతి పండగ దినాల్లో ఇసుక వేస్తే రాలని జనం భాగ్యనగర నలుమూలల నుంచి వస్తారు. ప్రభుత్వం వారి పర్యాటక సందర్శనా స్థలాలలో శివం చేర్చబడ్డది. పక్కనే ఉన్న అనెక్స్ బిల్డింగ్ లో ప్రతివారం అలోపతి, హోమియోపతి, ఆయుర్వేదిక్ వైద్య సేవలు జరపబడతాయి. మహిళా విభాగ వారు నిత్య పూజలు నిర్వహిస్తారు. గురు ఆదివారం విశేష భజనలు కాక రోజూ ఒక్కొక్క ప్రాంతం వారు వచ్చి రోజూ జరపబడే నామసంకీర్తనలో పాల్గొంటారు. భాగ్యనగరపు సత్యసాయి సేవా సంస్థల కేంద్రస్థానం ఈ శివం మందిరం. సమాచారం అందించడానికి ఆఫీసు, పుస్తక విక్రయశాల అన్ని సుందరంగా ఉన్నాయి. నెలకొక రోజున నారాయణ సేవ జరపబడుతుంది. పుట్టపర్తియే ఇక్కడి వారి అందరికీ ఆదర్శం. భాగ్యనగర యువత ఎన్నో అధునాతన వృత్తి విద్యా కోర్సులు, శిక్షణలు, సేవా కార్యక్రమాలు ఇక్కడ జరుపుతున్నారు. శ్రీ సత్యసాయి విద్యాగిరికి ప్రతీకగా సమీపంలో శ్రీ సత్యసాయి విద్యావిహార్ సత్యసాయి విద్యను బోధిస్తోంది. ఓం తత్సత్.
శ్రోతలందరూ చక్కగా వింటూ ఆనందిస్తున్నారు కదూ. ఈ కార్యక్రమంలో ఎంతో విలువైన వారి అనుభవాలను మనతో పంచుకున్న శ్రీ ఈ సత్యమూర్తి గారికి, శ్రీ కేవీఎల్ఎన్ శర్మ గారికి, శ్రీ బివి రమణరావు గారికి, శ్రీ ఆర్ఎం కృష్ణమూర్తి గారికి మా ధన్యవాదాలు. ఇప్పుడు చివరిగా 1974 April 4 శివం మందిర ప్రథమ వార్షికోత్సవ వేడుకల్లో స్వామి అందించిన దివ్యోపన్యాసంలోని కొంత భాగాన్ని ఇప్పుడు మనం విందాం.
వానలు వచ్చెనంచు భూమి పండిన విత్తులు నాటకున్నా, వానలు వచ్చెనంచు భూమి పండిన విత్తులు నాటకున్నా, ఆ వానలు నేనిచ్చో ఫలమిచ్చుని బీజము నాటియున్నా. ఎందైనను రెండు కూడిన మహత్తర సిద్ధి లభించు సుమ్మా, మహత్తర శక్తి లభించు సుమ్మా, దైవానుగతి లభించిన పురుషార్థ విధానము చేకురు నిలనన్ను, పురుషార్థ విధానము కలుగు నిలనన్ను. పవిత్రాత్మ స్వరూపులారా, మానవుడు ఎట్టి కార్యమునందైనా విజయవంతాన్ని సాధించాలని సంకల్పించుకున్నప్పుడు దీనికి పురుషార్థం అయిన ప్రారంభం అత్యవసరం. పురుష ప్రయత్నం లేక ఎట్టి కార్యమునందు కూడా మనం విజయం సాధించలేము. పురుషార్థములకు పారమార్థమైనటువంటి యొక్క భావం కూడా అత్యవసరం. పారమార్థిక భావము లేనటువంటి యొక్క జీవితము, పంతులు లేని బడి, కొంతవరకు అరాజకంగా ఉంటుంటారు. దైవము లేని గుడి, కరెంటు లేని వైరు, నీరు లేని పైరు, ఇవి వ్యర్థమైనట్టుగా ఆధ్యాత్మిక చిత్తము లేనటువంటి యొక్క వ్యక్తిత్వం కూడా నువ్వు నిరర్థకం అవటంలో ఎట్టి సందేహము లేదు. జీవితంలో ప్రతి మానవుడు కూడా అనేక ఆశయాలకు తాను పాల్పడవచ్చు, అనేక విధములైనటువంటి యొక్క సుఖశాంతులు తాను కోరవచ్చు, కాని కోరినటువంటి సుఖములన్నీ కూడా మనకు లభించుతున్నావా, లేక ఆశించినటువంటి యొక్క ఫలములన్నీ కూడా మనం పొందగలుగుతున్నామా? లేదు. చెప్పవచ్చు కోటి, చేయరు ఒక్కటి. మానవుని యందు అనేక రకములైనటువంటి మాటలు చెప్పవచ్చు, ప్రబోధన సలపవచ్చు, ప్రచారం సలపవచ్చు, కానీ చెప్పిన వాటిలో చేసిన వాటిలో కొంతవరకు వ్యత్యాసము మనం నిరూపించడానికి తగినటువంటి పరీక్ష కూడా తనకు తాను కలుపుకోవాలి. ఆత్మ పరిశీలన కలుపుకున్నటువంటి సమయం నుండి మాటలకు చేసినటువంటి చేష్టలకు ఒక విధమైనటువంటి సన్నిహితం ఏర్పడుతుంటాయి. ఈనాడు ప్రచార ప్రబోధములు విరివిగా జరుగుతున్నప్పటికీ తాము ఆచరించేటువంటి యొక్క ఆచరణనే ప్రధానమైనటువంటి యొక్క ఆదర్శాన్ని అందిస్తుంటాయి. కనుక 10 చెప్పుట కంటే 1 చేసి చూపించుట అత్యవసరం. మానవత్వంలో ఈనాడు అడపాడు తడపా కొంతవరకు శాస్త్రములు పఠించి వేదాంతములు కొంతవరకు తెలుసుకుని ఏదో కొంచెము అక్కడక్కడ తన యొక్క విషయంలో మాత్రమే ప్రదర్శించుకుంటూ ఈ విధమైనటువంటి యొక్క దీనిని మనం కారహరణం చేసుకుంటూ పోవటం చేత మన యొక్క భారతదేశంలో తగినంత విశ్వాసము లభించగలేకపోతున్నారు. నిజముగా తాను ఇట్టి ప్రచారం చేసేదానికంటే ఆచరణయందు తాను ప్రత్యక్ష నిదర్శకుడుగా తాను రూపొందటం అత్యవసరమని కూడా మనం విశ్వసించవలసినటువంటి విషయం. మనం పుట్టినందుకు ఏదైనా ఒక మంచి కార్యం సాధించాలి, ఏదైనా పవిత్రమైన ఆదర్శాన్ని మనం నిరూపించాలి. అప్పుడే మన తల్లికి ఈ పుట్టడానికి పూర్వం ఇచ్చినటువంటి బాధను కొంతవరకు సార్థకం గావించినటువంటి వారం అవుతాం. లేకపోతే తల్లి కడుపుకు చేటు, లోకానికి చేటు, తిండికి చేటు, భూమికి బరువు ఉండినటువంటి వారు ఏం ప్రయోజనం? ఈ విధమైనటువంటి వ్యక్తిత్వాన్ని కొంతవరకు సార్థకం చేసుకుని మనం పవిత్రమైన జీవితాన్ని గడుపుకోవడంలో చిత్తశుద్ధి కింద పరమాత్మ యొక్క విశ్వాసం అభివృద్ధి పరచుకుని అంతో ఇంతో నీవు మంచి పనులు చేయకపోవడానికి శక్తి లేకపోయినా మంచి మాటైనా నీవు ఇచ్చి మంచి పాటతో పలకరించేటువంటి ప్రయత్నానికైనా మనం పూనుకోవాలి. మనకు తగినటువంటి బలము ఆస్తి భగవంతుడి, మిగిలినటువంటి ఆస్తి పాత్రంతా ఈనాడు రావచ్చు రేపు పోవచ్చు. వచ్చి పోయేటువంటి మేఘము వంటి ఈ యొక్క తనకనక వస్తువు ఆనాదులను మాత్రం మనం విశ్వసించరాదు. మనకు వచ్చి పోయేటువంటిదంతా కూడా ఈ యొక్క బాహ్యమైనటువంటివి, రానివి పోనివి ఒక్కటే ఉంటుందని అదే నిజమైనటువంటి యొక్క దైవత్వం. ఇట్టి దైవత్వాన్ని మనం కొంతవరకు కూడా విశ్వసించి మంచి కార్యములో పవిత్రమైనటువంటి యొక్క విషయంలో మనం ఇతరులకు ఉపకారవంతమైనటువంటి యొక్క క్రియల లోపల మన జన్మను సార్థకం చేసుకుని ఇచ్చిన కాయాన్ని కూడా పవిత్రం పరచుకోవాలని, ఈ పవిత్ర మైన కాయాన్ని పరోపకారార్థం నిజం శరీరం అన్నారు. శరీరం ఇచ్చింది పరోపకారం కోసమే కాని తనకు తాను కూర్చొని తినుకోవటము, పరులకు వడ్డించుకోకుండా పోవటం, పరులను పీడించటము దీనికోసం కాదు. సాధ్యమైనంత వరకు కూడా మన తోటి మానవులను సహాయపరచడానికి, మన సహాయాన్ని వారికి అందించడానికి పూనుకోవటంలో ఇంతకంటే గొప్ప భక్తి లేదు. కేవలం ఏదో ఒక ఆశ్రమంలో చేరటము, కేవలం ఒక జపంలో ధ్యానం చేసుకోవటం, ఇది మాత్రమే భక్తి కాదని మాత్రం నేను గట్టిగా చెప్తున్నాను. అది చేయకపోయినప్పటికీ పర్వాలేదు. పాయపడేటువంటి వ్యక్తికి సాధ్యమైనంత వరకు నీవు సంతృప్తి పరచడానికి కానీ శాంతపరచడానికి కానీ కూరుకోండి. అదే నిజమైనటువంటి భక్తి కానీ అట్టి ప్రబోధనలు చేసేటువంటి వాడు ఒక విధమైనటువంటి నాయకుడు కానీ లేకపోతే వాళ్ళు వినాయకులుగా ఉంటుంటారు. కానీ నేను ప్రతి ఒక్క విషయాన్ని కూడా నిత్యానుభవం లోపల మనం అనుభవించుకోవటానికి, పనులకు అందించడానికి తగిన ప్రయత్నం చేయాలని నేను ఆశిస్తూ ఈ ఉన్న కొన్ని దినాలు కూడా మనం ఒక ఇంటి వారిగా మాట్లాడుకున్నట్టుగా మనం చేయవలసినటువంటివి, మనం తీయవలసినటువంటివి, మనం కూర్చోవలసినటువంటివి, మనం చేర్చవలసినటువంటివి అనేక రకంగా మనం మాట్లాడుకున్నట్టుగా ఈ యొక్క నాలుగు దినములు ఒక ఉపన్యాసాలుగా మీరు భావించుకోకుండా మనకు మనం సరిచేసుకోవాల్సినటువంటి విషయాలుగా మనం భావించుకుని ఇంకా కొన్ని ఉన్ని రెండు దినాలు కూడా ఇలాంటి విషయాల్లోనే మనం కాలంను పవిత్రం చేసి ధరించడానికి తగినటువంటి ఉత్సాహాన్ని అందుకోవాలని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
ఇక ఈనాటి మన శ్రీ సత్యసాయి దివ్య సందేశఝరి కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తూ సాయేశ్వరుని కృపా కటాక్షాలు నిత్యం మనపై ఉండి మన మనస్సే వారి నివాస మందిరంగా చేసుకుని నిత్యం స్వామిని ఆరాధించే విధంగా మన హృదయాలను పవిత్రంగా చేయమని స్వామిని ప్రార్థిస్తూ సాయి ప్రసాద్ మీ నుండి సెలవు తీసుకుంటున్నాడు. అన్యదా శరణం నాస్తి, త్వమేవ శరణం మమ, తస్మాత్ కారుణ్య భావేన రక్షరక్ష సాయీశ్వర. హరి ఓం తత్సత్ శ్రీ సాయీశ్వరార్పణమస్తు. సమస్త లోకా సుఖినో భవంతు. ప్రస్తుతం ప్రశాంతి నిలయంలో సమయం 4:15. మరికొద్దిసేపట్లో రేడియో సాయి సోదరుడు గణేష్ నిర్వహిస్తున్న వేదం శిక్షణా తరగతిని వింటారు. అంతవరకు రేడియో సాయి గ్లోబల్ హార్మోనికి ట్యూనై ఉండండి. జై సాయిరాం.